గ్రంథరాజ శ్రీమద్ భాగవతం మూడో స్కందం 29వ అధ్యాయం 42వ శ్లోకం. స్రవంతి సరితో భీత నో సర్పత్యు దదిర్యత అగ్నిరిందే సగిరిభీర్ భూనా మధ్యతి యద్భయాత్. అనువాదము తాత్పర్యము కృష్ణ కృపాశ్రీమూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. భగవంతుడి భయం వలన నదులు ప్రవహించుతున్నవి, సముద్రము కట్టను దాటుకున్నది. అతని భయం చేత అగ్ని జ్వలించుతున్నది. పర్వతములతో కూడి ధరిత్రి విశ్వజలంలో మునగకుండా ఉన్నది. చెప్పండి, భగవంతుడి భయం వలన నదులు ప్రవహించుతున్నవి, సముద్రము కట్టను దాటుకున్నది, అతని భయం చేతనే అగ్ని జ్వలించుచున్నది, పర్వతములతో కూడి ధరిత్రి విశ్వజలమున మునుగకున్నది. తాత్పర్యం, ఈ విశ్వం సగ భాగము జలముతో నిండి ఉన్నదని, ఆ జలంలో గర్భోదగతాయి విష్ణువు శయనించి ఉన్నాడని వేదవాంగ్మయం ద్వారా మనకు తెలియచున్నది. అతని నాభి నుండి కమలం ఉత్పన్నం కాగా దాని తూడు యందు వివిధ లోకములు నెలకొని ఉన్నవి. గురుత్వాకర్షణ సిద్ధాంతమునే వివిధ గ్రహములు తేలుచున్నవని లౌకిక శాస్త్రవేత్త పలికిన నిజమైనటువంటి సిద్ధాంతకర్త కృష్ణ భగవానుడే. సిద్ధాంతమును గురించి పలికినప్పుడు భగవంతుడు ఒకడు ఉండియే తీరునని మనము చెప్పవచ్చును. లౌకిక శాస్త్రవేత్తలు ప్రకృతి సిద్ధాంతాలను కనిపెడుతున్నారు, కానీ సిద్ధాంతకర్త అయిన భగవంతుడిని గుర్తింపదాలుకున్నారు. ఆ సిద్ధాంతకర్త ఎవరో శ్రీమద్ భాగవతం నుండి, భగవద్గీత నుండి మనము తెలుసుకునవచ్చును. అతడే పూర్ణ పురుషోత్తముడు కృష్ణ భగవానుడు. గ్రహములు మునిగిపోవట్లేదని, కృంగుటలేదని ఇచ్చట తెలియచున్నది. భగవద్ ఆజ్ఞ మేరకు తేలుచుందన అవి విశ్వజలమునందు పడిపోవట్లేదు. పలు పర్వతములు, సముద్రములు, మహాసముద్రములు, నగరములు, భవంతులు, ప్రసాదములు కూడిన లోకములన్నీ అతి భారంగా ఉన్నా తేలుచోనే ఉన్నది. ఆకాశం అని తేల్చిన ఇతర లోకాలు కూడా ఈ లోకం వల్లే సముద్రాలు పర్వతాలు కూడి ఉన్నవని ఈ శ్లోకం ద్వారా తెలియచున్నది. ఓం అజ్ఞాన శిబిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదార్థకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి భయం వలన నదులు ప్రవహిస్తున్నవి, సముద్రం కట్టను దాటుకున్నది, అతని భయం చేత అగ్ని జ్వలించుచున్నది, పర్వతములతో కూడి ధరిత్రి విశ్వజలంలో మునుగుకున్నది. తన సృష్టిని గురించి భగవంతుడే స్వయంగా సమాచారం ఇస్తున్నాడు. ప్రతి మనిషిలో జిజ్ఞాస, కుతూహలం అనేది ఉంటుంది. ప్రతి మనిషి ఈ సంసారం మనం సుఖపూర్వకంగా ఎలా బతకాలా, అనేటువంటి ఆలోచన. ఆనందమయో వ్యాసాత్, పుట్టిన ప్రతి జీవి కూడా ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడు. పశువులకు పరిమితమైంది ఆహారము, నిద్ర, మైథునం, ఈ పశువులకు పరిమితమైనటువంటి సుఖాలు. కానీ మనిషి ఇవి కాకుండా ఉండేటువంటి సమస్యలు, చలి ఎక్కువ ఉంది, వాటి ప్రకృతి స్వభావాన్ని బట్టి పశువులు ఏదో ఒక చోటుకి వెళ్ళి కూర్చోవడం అట్లా చేస్తూ ఉంటాయి. కానీ మనిషికి భగవంతుడు ఎదిగినటువంటి మనస్తత్వాన్ని ఇదే భాగవతంలో చైతన్యం అందరిలో ఒక రకంగా లేదని, దాన్ని ఒక వికసించినటువంటి పువ్వులతో, ఒక పువ్వు వికసించి పరిమళాలు ఇస్తుందంటే అది ముందటి నుంచే కదా ఆఖరి వస్తుంది కదా, ఫుల్లీ బ్లాజమ్డ్ ఫ్లవర్. కానీ ముందర చూస్తే అది మొగ్గుగా ఉంటుంది. హిందీ పీపుల్, టుడే మెజారిటీ ఆర్ తెలుగు, నో ప్రాబ్లం. ఏం చదువుతున్నా, మొదట అది మొగ్గు అవస్థలో ఉంటుంది, ఆ తర్వాత మొగ్గ ఎదుగుతుంది, వెళ్ళిగా రెక్కలు విచ్చుకుంటాయి, ఆఖరి అవస్థలో దానికి రావాల్సినటువంటి సౌందర్యం. పువ్వుని మొగ్గుగా ఉన్నప్పుడు ఈ పువ్వు అందంగా ఉందనడానికి లా, అది ఇంకా కొద్దిగా ఎదిగినా కూడా దాని కలర్స్ అన్ని కనిపించవు కదా. పూర్తిగా వికసించిన తర్వాత దాని నుంచి పరిమళం, అది పువ్వు యొక్క చర్మ అవస్థ. ఆ తర్వాత మళ్ళీ ఆ పువ్వు కొన్ని గంటల తర్వాత మళ్ళీ అది ముడుచుకుపోయి ఎండిపోయి తర్వాత చెట్టు నుంచి రాలిపోతుంది. ఒకటి మనం పువ్వుని దాని యొక్క పూర్తి అవస్థలో చూడాలంటే అది పూర్తిగా వికసించినప్పుడు. అదే రకంగా ఈ సృష్టిలో ఉండేటువంటి జంతువులన్నిటిని కూడా, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నింటినీ కూడా భగవంతుడు వాటి యొక్క చేతన యొక్క వికాసాన్ని బట్టి వేరువేరు శరీరాల్లో మొక్కలు చెట్లు ఉంటాయి, అవి కదలకుండా ఒకే చోట స్థావర జంగమ ప్రాణులు ఒకే చోట ఉంటాయి. వాటికి కూడా చెట్టుకు మనం గొడ్డలతో కానీ కొడవలతో కానీ గంటు పెడితే అది కూడా ఏడుస్తుంది, అన్ని నీళ్లు కారుతాయి కదా, మనం గమనించవచ్చు. ఏదైనా ఆకు తీంచినా కూడా అది ఏడుస్తుంది, దాని నుంచి కొద్దిగా రసం బయటకు వస్తుంది. కానీ అది ఏం చేసుకోలేదు, పారిపోలేదు, మళ్ళీ ఏమైనా కొడుతుంటే పారిపోతాం. కానీ మనం చెట్టు ఏం చేసుకోలేదు. నేను భగవంతుడు దాని స్వేచ్ఛను అరికట్టాడు. భగవంతుడు దానిలో ఉండేది మనలో ఉండేలాంటి ఆత్మే. కానీ భగవంతుడు చెట్టుకి అట్లా పారిపోయే అవకాశం, తనల్ని కాపాడుకునేటువంటి అవకాశం, దాన్ని ఏమంటారు, దాన్ని బడ్డింగ్ కాన్షియస్నెస్. అది కేవలం దానిలో చైతన్యం ఉంది కానీ వికాసం ఏం లేదు. అది రెండో స్టేజ్లో ఈ పురుగులు పక్షులు అంటే అవి కొద్దిగా కదులాడుతూ ఉంటాయి, కానీ వాటికి కూడా నోరు ఊపి తమ సమస్యలను చెప్పుకునేటువంటి సాలి పురుగులు వెనకాల పడితే అది నంజమ్మాక అట్లంతా ఉంది, అవి తప్పించుకోవడానికి అటు ఇటు పోతూ ఉంటుంది అని నేను చెప్పుకోలేదు. కానీ చెట్ల కంటే కూడా దానిలో కొద్దిగా కదలిక. ఆ తర్వాత మళ్ళీ జంతువులు ఉన్నాయి, జంతువులు అవి ఎదురు తిరుగుతాయి, కరవడానికి వస్తాయి, అరుస్తాయి, తప్పించుకోవడానికి పారిపోతాయి. అంటే ఈ పురుగులు పక్షుల కంటే కూడా వాటికి ఇంకా ఎదిగినటువంటి చైతన్యం. ఆ తర్వాత మానవులు, మానవ యోనులు 400,000 మానవ యోనులు ఉన్నాయి. ఈ 400,000 మానవ యోనుల్లో మనకి రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనకు ఉండేటువంటి దుఃఖాన్ని మనం దూరం చేయడానికి తెలివితేటలు ఉపయోగించి మనం మైక్రోఫోన్ వాడుతున్నాం, ఒక్కడిని కూర్చొని హాల్ అందరికీ వినిపించాలంటే వీలు కాదు, కానీ అందరూ వినాలా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్లాస్ ఇవ్వడం వీలు కాదు. ఈయన క్లాస్ ఇచ్చి మళ్ళీ ఇంకో క్లాస్ ఇచ్చి, ఎందుకంటే మనం భాగవతం అంతా చదివేది ఇప్పుడు ఒకే శ్లోకాన్ని ఇంకో క్లాస్ మళ్ళీ దాన్ని ఎందుకు నిలబట్టలేదు కదా, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి. కాబట్టి మనిషి ఆలోచిస్తాడు ఎట్లా మనకుండేది ఈ గొంతే, ఈ గొంతుని యాంప్లిఫై చేయడం ఎట్లా, దీన్ని తయారు చేశాడు మనిషి. అదే రకంగా మనం సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి మనిషి మెల్లిగా సైకిళ్ళు అని చెప్పి, కార్లు అని చెప్పి, విమానాలు అని చెప్పి ఇట్లంటారు. అందుకని మనుషులు అనుకుంటూ ఉంటారు సృష్టిలో మనం మానవుడు అతి తెలియగలవాడు. కరెక్ట్ అండి, భగవంతుడు సృష్టిలో మానవుడు వికసించినటువంటి చైతన్యం గలవాడు. దాన్ని సంకుచిత చైతన్యము, ష్రంకెన్ కాన్షియస్నెస్, బడ్డింగ్ కాన్షియస్నెస్, అంటే కొద్దిగా చైతన్యం కొద్దిగా వికసిస్తున్నటువంటి అవస్థ. ఆ తర్వాత బ్లాజమింగ్ కాన్షియస్నెస్ వికసించేటువంటి అవస్థ, ఫుల్లీ బ్లాజమ్. మానవ జీవితంలో భగవంతుడు మనకి ఆ చైతన్యాన్ని ఇచ్చాడు. వైజ్ఞానికులు కొంతవరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంకా పూర్తిగా ఈరోజు శ్లోకంలో మనకి తెలుస్తుంది భగవంతుడిని గుర్తించడం అనేటువంటిది పూర్తిగా వికసించినటువంటి చైతన్యం. అంటే ప్రపంచంలో అందరూ భగవంతుని గుర్తించడం లేదు అంటే వాళ్ళు తమోగుణంలో రజోగుణంలో వికసించనటువంటి వికాసం లేనటువంటి అవస్థలో ఉన్నారు. మనం వికసించే అవస్థకు వస్తే మనం భగవంతుడు అనేవాడు ఉండాలా. అందుకే ప్రభుపాద్ అనేవాడు నిజమైన సైంటిస్టు, ఆయన ఐసాక్ న్యూటన్ కానీ ఐన్స్టీన్ కానీ నిజమైనటువంటి వైజ్ఞానికులంతా కూడా భగవంతుడు ఉండాలా అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. నెక్స్ట్ ఆ భగవంతుడు ఎవడు అది తెలుసుకోవాలి. భగవంతుడు ఉన్నాడు అనే స్థితికి వచ్చామంటే మన మానవ జీవితం పక్వ అవస్థకు వచ్చినట్టు. ఆ తర్వాత ఎవరు భగవంతుడు, ఎవరు భగవంతుడు తెలుసుకోవాలంటే భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, తద్వేదే ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇప్పుడు ఈ సంసార తత్వాన్ని తెలుసుకోవాలంటే ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అని మనం మన నాస్తిక సిద్ధాంతాలు చెప్పడం కాకుండా మనం భగవంతుడి కారణంగా ఈరోజు శ్లోకంలో భగవంతుడి భయం వలన నదులు ప్రవహించుతున్నవి మనం అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటారు, నదులు ప్రవహించడానికి కారణం ఏమంటారు, నదులు ప్రవహించడానికి కారణం మెరకలో ఉండేటువంటి నీళ్లు అవి పొలం కదా, పొలంలోకి అంటే మామూలుగా కామన్ సెన్స్ లాగా ఎక్కడ ఎత్తుంటాయో అక్కడ అక్కడి నుంచి నీళ్లు ఎత్తు తక్కువ ఉండే చోటికి ప్రవహిస్తాయని. కానీ దానికి మనం కొబ్బరి చెట్టులో చూసినట్లయితే కొబ్బరి చెట్టు భూమి మీద పైన అది ఒక 20 అడుగుల పైకి ఉంటుంది, కానీ దానికి కొబ్బరి బొండల్లో నీళ్ళు చేరుతాయి, అది ఎట్ట చేరుతున్నాయి, నీళ్ళు పైకి పోకూడదు కదా. భగవంతుడి ఏర్పాటు. అదేవిధంగా ఎడారిలో ఉండే ఒంటె, ఎడారిలో ఒంటికి ముప్పురం ఉంటుంది, దానిలో నీళ్ళు ఉంటాయంట. మరి మనకి నీళ్లు ఎడారిలో మామూలుగా నీళ్ళు ఉంటాయి, ఒయాసిస్ అక్కడక్కడ కొద్దిగా చిన్న చెరువులాగా ఉంటాయి. మరి ఒంటె భూపురంలో చిన్న కూజా ఉన్నట్టుంటుంది, దానిలో నీళ్ళు ఉంటాయి, అవన్నీ ఎట్లా చేరుతున్నాయి అక్కడ పైకి. అదే రకంగా మనం ఏదైనా వస్తువు గాలిలోంచి కింద పడేస్తే అది కిందకు వస్తుంది, కానీ మనం పక్షిని వదిలిపెట్టినట్టయితే అది కింద రాదు, ఎగురుకుంటూ పోతుంది. ఎట్లా పక్షి ఎగురుతుందని మనం కూడా ఎగడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళు ఎగురుతాయి, పైనుంచి కింద పడతాం. అంటే ఇవన్నీ కూడా మనం చెప్పడానికి వీల్లే. భగవంతుడు దాని అంటే అచింత శక్తి, భగవంతుడి యొక్క అచింత శక్తి. మేఘాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, మేఘాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, భూమి మీద ఉండే నీళ్లు అప్పుడప్పుడు పెద్ద పెద్ద వానలు వస్తూ ఉంటాయి, నీళ్లు అంటాం టన్నుల టన్ను నీళ్లు అప్పుడప్పుడు గ్యాలన్స్. బ్రిటిష్ మెజర్ టన్నుల టన్ను నీళ్ళు అంటారు, కేజీ నీళ్లు తెలియదు ఎప్పుడు, కేజీ నీళ్లు మళ్ళీ గ్యాలన్ అంటే 8 లీటర్లు చెప్పాలి. తప్పయ్యా అంటే అప్పుడు ఆకాశం నుంచి కుండపాతగా వర్షం వస్తూ ఉంటుంది. ఎన్ని సముద్రంలో ఉన్న నీళ్లు ఆకాశంలో మేఘాలు అవుతాయి, అది కుండపాతగా వానొస్తానంటే ఎంత బరువుగా ఉంటాయి మేఘాలు, కానీ ఆకాశంలో తేలుతున్నాయి, ఎట తేలుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, మన మిడిమిడి జ్ఞానం ఉపయోగించి అట్ట ఇట. అందుకే అన్నారు మొదట న్యూటన్, ఆయన పార్టికల్ థియరీ అంట, మన గూడూరు ఇంజనీరింగ్ కాలేజీలో రసరాజ్ ప్రభు చేశాడు, ఈ సృష్టిలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి పదార్థ పార్టికల్స్ కణాలుగా ఉందని చెప్పి. కానీ అది అన్ని విషయాల్ని విశదీకరించటంలా అప్పుడు ఆయన ఇంకో ఐన్స్టీన్ వచ్చి ముందు ఇంకో ఆయన వచ్చి ప్లాంక్, మ్యాక్స్ ప్లాంక్ అని వచ్చి వేవ్ థియరీ అన్నాడంట. లేదు లేదు, ప్రకృతిలో జరిగే ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే అది పార్టికల్ థియరీ సరిపోదు, నిజమే వేవ్ థియరీ. ఏ రకంగా మనం గాలి, తర్వాత ఆకాశం ఇవన్నీ ఎట్లా పార్టికల్స్ అయితే నేల మీదకి వచ్చేయాల, కానీ వేవ్ వాయు సంచారం ఆ తర్వాత అది కూడా ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి వాటన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయాల. ఆయన రసరాజ్ ప్రభు చెప్పినాడు, వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం దాన్ని తలకాయ ఉపయోగించి దానికి సమాధానం ఏదో చేస్తాం, కానీ ఎట్లా పనిచేస్తుంది ఎక్స్ప్లెనేషన్ మనకి ఇవ్వడం కష్టం. దానికి మనం బాగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలా. కానీ మనకి భగవంతుడు కామన్ సెన్స్ ఇస్తాడు దాన్ని మన కొద్దిగా, కానీ ఎట్లా జరుగుతుంది ఇది అనేది. అది తర్వాత ఈ క్వాంటమ్ మెకానిక్స్,